ఒకసారి మనం ముఖ్యంగా మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే వాస్తవానికి అధ్యాయంలో చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో సుఖదేవ గోస్వామి కాలం గురించి వివరించే క్రమంలో పద్మకాలం గురించి అప్పుడు ప్రయత్నించేవాడు. పద్మకాలం అంటే 51వ ప్రపంచంలో, కానీ అలా ఎప్పుడైతే ప్రారంభించే సమయం వచ్చేసరికి సో సోనకాద విషయంలో ఇంద్రుడు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని తెలుసుకోవాలి. అసలు మిత్ర మైత్రి సవాళ్ళ గురించి వాళ్ళు ఆసక్తి చూపించారు అన్నమాట. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వాళ్ళు వాళ్ళు స్వామి మిత్రుడు తన మౌనాన్ని గురించి వారికి వెళ్ళిన మైత్రేయుని కలిశాడు. ఎప్పుడు ఎక్కడ ఈ సంవాదం జరిగింది చెప్పినట్టుగానే ఒక వైపు నుంచి సోనకాద స్వామి ప్యారలల్ గా దాన్ని తెచ్చుకొని మళ్ళీ పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి సోనకాద విష్ణు సుఖదేవ గోస్వామి తర్వాత పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి సో ఇదే ప్రశ్నల్ని అక్కడ అదే సంవాదం జరుగుతుంది. ఎస్ సో మిదరుడు సంబంధించిన సంవాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, కాబట్టి మిదరుడు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, లేదా హస్తనామను వదిలి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, లేదా ఎన్నో ప్రారంభం అవబోతాం ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి ప్రశ్నల్ని చాలా మెచ్చుకుంటాడు. మీ 4వ శ్లోకం నహి అల్పోర్ణోదయస్య మిత్రస్య మరణాపన్నః తస్మిన్ పరియేషి ప్రశ్న సాద్వారూపం. ఇది అల్పమైన ప్రశ్న కాదు, చాలా చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ప్రశ్న. ఇతరుడు లాంటి వాడు అడిగిన ప్రశ్నకు చాలా ఇతరుడు లాంటి నిర్మలమైనటువంటి మనసు లేదా ఆత్మ కలిగినటువంటి అటువంటి వ్యక్తి ప్రశ్నలు నిజంగా చాలా చాలా ఆయన సంబంధించి అడిగినటువంటి ప్రశ్న కూడా చాలా సంబంధం చాలా చాలా ముఖ్యమైనవి. వరియేసి అంటే గొప్ప ప్రశ్న అండి. వరియేసి ప్రశ్న సాధు వారు గొప్ప గొప్ప సాధు దాని ప్రశ్నల్ని మనం చాలా ప్రశ్నలు వేస్తున్నాం, కానీ ఏ ప్రశ్నలు అయితే కృష్ణుడి సమాచారాన్ని గురించి మనకు అందిస్తుందో అలాంటి ప్రశ్నలు చాలా చాలా గొప్ప ప్రశ్నలు అనమాట. సో ఆ విధంగా మనం సంబంధించిన ప్రశ్నలు సుఖదేవంగా ప్రశ్న అడిగారు. దాని తర్వాత మనం లాస్ట్ క్లాస్ మనం చూసుకుందాం ఏ విధంగా దుర్యోధను యొక్క మాటలకి ఆయన ద్రవించి వేసింది. ఆయన ఉన్న బలంగా రాజ్యాన్ని ఉద్దేశి తను తీర్థయాత్రలకు వెళ్తాడు. అయితే మిత్రుడు ఎన్నో సందర్భాల్లో రాష్ట్రుడికి అనేక అనేక సందర్భాల్లో ఆయనకి తన సూచనలు సలహాలు ఇచ్చుంటాడు. సో ఇప్పుడు కూడా దుర్యోధనుడు ఉండడం వల్లనే వాళ్ళ గొప్ప వంశం ఎక్కడ నాశనం అయిపోతుంది మన మిత్రుడు ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చాడు అనమాట. దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఉండడం వల్ల నీ వంశానికి చెడ్డ పేరు వస్తుంది, లేదా నీ వంశం నాశనం అయిపోతుంది. దుర్యోధనుడు ఈ కాశీ మిత్రుడు కంటే ఎవరు అవమానించాడు, ఎవరు నిమిషంగా వచ్చి దాంట్లో బయటికి కెండి వేయండి అని ముఖ్యంగా సింపుల్ అంటే మిమ్మల్ని వాటర్ వాటర్ అంటే ఉంచుకున్న దానికి ఏడు అన్నట్టుగా ఇక్కడ అంత అవమానకరంగా అడిగినట్టు మిత్రుడు లాంటి వాళ్ళకి యోధనుడు లాంటి వాడు దగ్గర నుంచి అటువంటి మాట వినడం అనేది నేను ద్రవించి వేస్తున్నాను. కానీ ఎక్కడ ఏమి మాట్లాడకుండా ఎటువంటి ప్రతిఘటన చేయకుండానే ఆయన ముందు వెళ్తాడు. అయితే ఆయన చూడగలరా మన కృష్ణుడు యొక్క తన తన కృష్ణుడి యొక్క ప్లాన్ ని ప్రణాళిక నేను అర్థించగలిగాను. బహిరంగంగా చూస్తే తిట్టిన తిట్టిన దానికి ఆయన వెంటనే సమాధానం చెప్పి తను ఖచ్చితంగా తన హక్కును తను కాపాడుకోవచ్చు. కానీ ఇది భగవంతుడు తనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఏమో. సో ఇలాంటి ఒకరైనటువంటి బాధకరైనటువంటి యుద్ధంలో ఇన్ని వార్తలు వినాల్సింది. సో ఆ జరిగి అక్కడ జరిగే తంత్రాలలో కూడా భాగస్వామి అవ్వడానికి తనకి ఇష్టం లేక భగవంతుడే తనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడేమో అని చెప్పి అతను రాజ్యం నుంచి బయటకు వచ్చేసి తీర్థయాత్ర మొదలు పెట్టి గొప్ప గొప్ప సాధుని కృష్ణ కథను పెట్టడానికి దానికి మంచి అవకాశం కింద తీసుకుంటాడు. సో ఆ విధంగా మిత్రుడు అనేక కేంద్ర స్థలాలని లేక ఆలయాలని విగ్రహాలని ఆయన దర్శించుకుంటాడు. ఇక్కడ వింటాడనమాట ప్రభా క్షేత్రం చేరుకుంటాడు. ప్రభా క్షేత్రంలో కురుక్షేత్ర యుద్ధం ఫలితాలని చూస్తాడు వింటాడు. అదన సరస్సు నేను అది ఉండడం ఇంకా అనేక అనేక క్షేత్రాలను చూస్తాడు. తర్వాత క్రమంగా ఉద్ధవుడిని కలుసుకుంటాడు. క్రమంగా సో ఉద్ధవుడిని కలుసుకొని ప్రశ్నలు వేస్తాడు, కృష్ణ బలరాములు ఎలా ఉన్నారు, ఎందుకు ఎలా ఉన్నారు, పాండవులు మీరు ఎలా ఉన్నారు, అంతరాష్ట్రుడి తన సంతాపాన్ని తెలియజేస్తాడు. మా అన్న సంబంధించిన వంశాలు అందరూ అందరూ మరణించారు యుద్ధంలో అని తనకి సంతానం కల్పించుకుంటాడు. కృష్ణుడు శిష్ట రక్ష అదృష్ట శిక్షణ అనుకొని ఈ అవతారం అవతారంగా వచ్చినప్పటికీ కూడా బట్ వంశాలు మాత్రం తన చేత తన చంపలేదు. కానీ తన ప్లాన్ ప్రకారంగా మాత్రం అన్ని నడిచి ఎవరెవరి చేత ఎలా వాళ్ళని ఈ ప్రశ్నని అడిగినప్పుడు మిత్రుడు అడిగినప్పుడు ఆయన తోడు రెడీగా సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన గాఢమైనటువంటి కృష్ణ స్మరణలో ఉంటాడు. చిన్ననాటి నుండి కృష్ణుడి మీద అపారమైనటువంటి ప్రేమ రాబోతుంది వ్యక్తి. ఆయన ముసంతనంలో కూడా ఆ స్మరణ ఇంకా గాఢంగా ఆ పారదర్శ లక్షణాలు ఆయన చూడగలిగాడనమాట. మిత్రుడు కన్నీరు రావడం, ఉపద్రించుకోవడం మిత్రుడు అర్థం చేసుకున్నాడు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆయన పారవేశ లక్షణం కనిపించే భావవేశంలో ఉన్నాడు. అందువల్ల సమయం పట్టింది అనమాట సాధారణ స్థితికి రావడానికి, ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి. సో ఇవన్నీ బాధ కూడా ఏంటి అంటే ఇక్కడ కృష్ణుడు అనేటువంటి సూర్యుడు అస్తమించాడు, తన వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడో వేరే ఒక దగ్గర ఆయన ఉదయించుకుంటాడు. సో సూర్యుడికి ఎట్లాగైతే జననం మరణం ఉంటుంది, కృష్ణుడికి జననం మరణం ఉంటుంది, వాళ్ళు ఆవిర్భవించడం తిరుగు ప్రయాణం చేయడం అనేది ఉంటుంది ఇక్కడ. అట్లాగే సూర్యుడు ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో ఉంటాడు, కృష్ణుడు ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో. కానీ ఎందుకు అంశంలో అలాగే ఇతర ఇద్దరు వ్యక్తులు ఎవరైతే దగ్గరగా కృష్ణుడికి దగ్గరగా వెలిగారు చాలా దురదృష్టవంతులు వాళ్ళు, దేవాదేవుడిని వాళ్ళు సరైన గౌరవంతో దక్క చేయలేదు. ఆయన యొక్క విలువని వీళ్ళు సరిగ్గా చూసుకోలేకపోయారు. చాప చంద్రుడు ఎట్లాగైతే ముందు కూడా సముద్రం నుంచి ఉదయించినట్టుగా మనకి ఎట్లా అనిపిస్తుందో చాప చాప చనిపోకూడదు నేను చంద్రుడు ఒకటే. అలాగే యదువంశాలు అప్పుడప్పుడు కృష్ణుడితో సమానంగా అని వాళ్ళు వాళ్ళు పోల్చుకొని కృష్ణుడిని ఇంతగా విధంగా గౌరవించకుండా వాళ్ళు చూసుకోవాలి అనమాట. అది చాలా దృష్టవంతులు మేము అని భగవంతుడిని కృష్ణుడిని ఇంతగా విధంగా మేము ఆయన చూసుకోలేకపోయాం, మర్యాద ఇవ్వలేకపోయాం. మేము శుద్ధ భక్తులం కాను, శుద్ధ భక్తులు కానీ ఉంటే ఈ బహిరంగ శక్తులచే గ్రహించబడిన మాటల వల్ల మన ప్రభావితులు కాదు, కానీ మేము ప్రభావితులు అయిపోయాం. ఆయన మేము మామూలు వ్యక్తిగా చూడగలిగాము అంతే. సో ఆయన మేము తగు విధంగా మేము గౌరవించలేకపోయాం. మేము శుద్ధ భక్తులం కాదు కాబట్టి మేము ఆయన మాటల్ని, మేము సాధారణ వ్యక్తుల మాటలు కానీ మేము పరిగణించాం. శుద్ధ భక్తులు కానీ అంటే వాళ్ళని పరిగణించే వాళ్ళు కాదు. దానికి సంబంధించిన శ్లోకం అనుకుంటా, దేవస్య మాయ అసంతృష్ట ఏ చార్య ఆశ్రిత రమ్యతే కీర్తనద్వాకే ఆత్మం పాత్మను అరు. దీర్ఘులు కానీ అంటే అలాంటి వాక్యాలను భ్రమం చెందు. కృష్ణుడు ఎలా మాట్లాడినా ఆయన తమ గౌరవంతో మాట్లాడేవారు, కానీ మేము భ్రమం గురయ్యి ఆ వాక్యాలను మేము సీరియస్ గా తీసుకోలేదు. క్రమంగా భగవంతుడు తన రూపాన్ని సంహరించుకున్నాడు, వదిలేడు. కానీ ఉద్ధవుడు ఆ రూపాన్ని పదే పదే తలుచుకున్నాడు, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని పదే పదే తలుచుకుంటున్నాడు, అనంతాన్ని తలుచుకుంటున్నాడు. సైతం భయమర్పించాడు, తను వేసుకునే ఆభరణాలకి తను ఆభరణంగా చర్యలు కూడా సరిగ్గా చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో ఆ విధంగా మనం నిన్నటి వరకు పోయిన సెషన్ చేసుకున్నాం. సో ఈ రోజు సంచలనంతో కార్యాలు అని ఒక సాధారణ స్థితిలో కానీ ఉన్న వాళ్ళకి ఆ కార్యాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. విస్మాపనం అంటే ఎలా 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 సాధ్యమవుతాయి అని, సాధ్యం సాధ్యం కానివి అనేటువంటి పరిశ్రమ, సాధ్యం కానిటువంటి కార్యాలు అనేటువంటి విషయానికి మనం వచ్చేస్తాం. కానీ అవన్నీ జరిగినాయి అనమాట. సాధ్యం కాని కూడా సాధ్యమైంది. చెప్పాలంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కృష్ణుడు కార్యాలు అలాగే కృష్ణుడు చేసిన కొన్ని కార్యాలు ఎంతో కరుణతో కార్యాలు అనుకో. సో అవన్నీ ఉద్దవుడు తలుచుకుంటున్నాడు. ఇక్కడ ఉద్దవుడు తలుచుకుంటాడు తన, ఎందుకంటే ఎవరికైతే ఎవరి మీదైనా ప్రేమ కానీ ఉంటే ఆ ప్రేమతో ఉన్నటువంటి అనుబంధం వల్ల అన్ని గుర్తుపెట్టుకుంటారు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. మన భౌతిక జీవితంలోనే మన ఎవరి మీద కానీ ప్రేమ కానీ ఉంటే అతను సంబంధించిన అన్ని విషయాలు గుర్తుంటాయి. కానీ ఇక్కడ ఉద్దవుడికి కృష్ణుడికి సంబంధం స్నేహితుడు స్నేహ సఖ్యరసంతో సంబంధం అలాంటిది ఎంత ఆయన గుర్తుపెట్టుకో ఉండాలి. ఆయన ఇప్పుడు స్మరించుకుంటాడు. ఆయన స్మరించుకోవడమే కాదు, కొన్ని కార్యాలు పక్కనే తోడు పక్కనే కూడా ఆశ్చర్యం, అతనే ఆశ్చర్యపోగలడు కృష్ణుడు చేసినటువంటి కార్యాలు. ఒకసారి ఏమో నిజంగా దేవాల దేవుడి స్థితిలో నుంచి కొన్ని మాట్లాడతాడు, సడన్ గా తనకి ఏమీ తెలియనట్టుగా తనే అందరినీ ఎలా అర్థం చేసుకున్న భక్తి లేదా భగవంతు సంబంధించిన విషయాలు సందర్భంలోనేమో అంటే సుందరమాను కోసం కనిపిస్తాడు. వైపేమో ప్రజవాసుని కాపాడేటువంటి స్థాయికి స్థితికి వెళ్ళిపోతాడు. ఈ రెండింటిని చూసి సాధారణ వ్యక్తులు మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. లాంటి వాళ్ళు వాచారు వాళ్ళ మాటల ద్వారానే మనం వీటికి సంబంధించినటువంటి సరైన కారణాలని తెలుసుకుంటేనే మనకి పూర్తి విషయం మనకు తెలుసుకోవాలి. మనకి కృష్ణుడి పట్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది, కృష్ణుడి మీద నమ్మకం పెరుగుతుంది. దేవతలు రాజసూయ యజ్ఞంలో కృష్ణుని చూసి ఇది బ్రహ్మ సృష్టిలో అత్యంత స్థితి అని అనుకున్నారు. కొనసాగింది ఆయన అందం గురించి అందాన్ని తలుచుకుంటున్నాడు. అయితే సాధారణ వ్యక్తులే ఉంటున్నారండి, కృష్ణుడు దేవుడు గారు మామూలు వ్యక్తిగా ఉన్నారు. తెలుసుకొని కలుసుకొని ఆయన గొప్పతనం కార్యాలు శాశ్వతమైనటువంటి తప్పు గుర్తు జరాభా నుంచి బయటపడాల్సి సూచిస్తూ ఈ శ్లోకం చేశాడు అంతరాలు తగలంగానే వాళ్ళ పవిత్రులైపోయారు. వాళ్ళు కృష్ణుడు ముఖాల విందని చూడంగానే అంటే కృష్ణుని ఎవరు టచ్ చేసినా కృష్ణుని యొక్క దేశంలోకి వచ్చినా సరే సూర్యుడు వచ్చి నీళ్ళు ఆవిరి చేస్తాడు పోవాలి. అలాగే మనం పేర్చేసిన చెత్త మలమూత్రాలను కూడా సూర్యుడు ఏం చేస్తాడు పవిత్రం చేస్తాడు. సూర్యుడు వస్తే మంచి చెడు రెండు ఆయన సమూలంగా దాన్ని అక్కడి నుంచి క్లీన్ చేస్తాడు. నీరు మంచి నీరు కావాలి, నీళ్ళు ఆవిరి చేసుకున్న వర్షం వస్తుంది. ద సేమ్ టైం ఉన్నటువంటి ఈ మలమూత్రాలను పేర్కొని పోతే అది దాన్ని సరైనటువంటి పద్ధతిలో మార్చే ప్రక్రియ లేకపోతే ఇక్కడ మనం జీవించలేకపోతే మరి సూర్యుడు వల్ల అంతా నీరు శాతం అంతా ఆవిరి అయిపోయేసి ఇక్కడ మొత్తం కూడా మంచిగా స్వచ్ఛంగా మళ్ళీ చేరిపోతాడు. అంటే భగవంతుడు మంచైనా చెడైనా ఆయన ఆయన కాంటాక్ట్ లోకి వస్తే అంతిమంగా వాళ్ళు విడుదలైపోతున్నారు, ఒక వాళ్ళకి మేలు జరుగుతాం. అలాగే కృష్ణుడు త్రయాధీశ అనేటువంటి ప్రజలు పొందిన త్రియా అంటే మూడు విషయాలకి త్రయాధీశ అనే పదాన్ని అయిపోయింది. అలాగే ఒకసారి కృష్ణుడు రోజు ఉత్తరేశ్వరుడికి విన్నపాలు చేస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు. వాస్తవానికి ఉత్తరేశ్వరుడికి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది ద్వారక మొత్తాన్ని ఏలమని చెప్పి కృష్ణుడు ఆయనకి పట్టం కట్టాడు. అసలు కృష్ణుడు తీసుకోండొచ్చు ఆ స్థానాన్ని, తను వెళ్తూ ఉండొచ్చు మహారాజుగా ప్రాంతం. కానీ ఉత్తరేశ్వరుడికి పట్టం కట్టి ఇతను ఇతను ఆయన కింద ఒక సామంత రాజు ఎప్పుడు వెళ్ళి ఉత్తరేశ్వరుడికి తన తన రిపోర్ట్ ఇస్తాడు అనమాట తన రాజ్యంలో ఏమేమి జరుగుతుంది. సామంతరాజు సాధారణంగా వెళ్ళినటువంటి పెద్ద రాజుకి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఏమి వస్తువులు ఉండాలి, విన్నపాలు చెప్తాను. కృష్ణుడు రోజు మీద ఉత్తరశరణి విన్నపాలు చేస్తుంటే నేను భరించలేకపోయాను. దేవాదేవుడి సంసార సంబంధం చెప్పడానికి వచ్చింది ఆలోచన విషయాన్ని తన స్థానాల్లో పెట్టి తల్లి స్థానం ఇచ్చాడు. చంపడానికి వచ్చిన ఆమెని తల్లి స్థానం ఇచ్చాడు. చంపడానికి రావడం అంటే ఇక్కడ ఆయన చంపడానికి వచ్చింది కానీ ఆయన తల్లి మాత్రమే ఆ హృదయం ఉంటేనే అవగాహన చంపడానికి వచ్చింది కానీ ఆమె చేస్తున్నాడు తల్లి స్థానం విధంగా సుఖదేవ గోస్వామి నిరాకార పెద్ద సాయుధ్య ముక్తిలో సాధన చేసేటువంటి సుఖదేవ గోస్వామి పరమహంస ముక్తుడు అయ్యాడు అని అంటే దానికి ఒక కారణం ఈ సన్నివేశాన్ని చూసి సన్నివేశాన్ని విని ఎంత దయగల భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క చూస్తే ఇక్కడ భక్తుల కంటే రాక్షసులే సత్యభావంతో భగవంతుని స్మరించి మరణిస్తారు. పోతన శత్రుత్వంతో భగవంతుని గాఢంగా తలుచుకుంది కావాలా, అందుకే ఆయన ఆయన స్మరణలోనే మరణించి వాళ్ళు మోక్షం పొందుతారు. అసలు బ్రహ్మను చూస్తే గమనించుకుంటే కనుక మన ప్రేమలో కంటే కూడా ద్వేషంలో ఎక్కువ చూద్దాం. నిరంతరం మైండ్ లో ఆలోచనలన్నీ కూడా దాని వాళ్ళ మీదే ఉంటాయి. అది రికమెండెడ్ రికమెండెడ్ ప్రాసెస్ కాదు. వాళ్ళకి ఎంత స్థానం వస్తే ఇలాంటి స్థానం వస్తుంది, మరి ప్రేమగా సేవించే వాళ్ళకి ఎలాంటి స్థానం వస్తుంది? మనం ప్రేమ అర్థం చేసుకొని పరిచయదానికి మనం ప్రయత్నిస్తే మనకి ఎలాంటి స్థానం వస్తుంది? వీళ్ళకి ఇలాంటి స్థానం వస్తుంది. సో మనకి ఎంకరేజ్మెంట్ అవ్వాలి. సో అప్పుడు ఉద్దవుడు చెప్పాలంటే ఆ గాఢమైన తలుచుకుంటాం, ప్రతి సన్నివేశం తలుచుకుంటాం, చిన్న విషయాలు కూడా బాగుంటుంది. ఏదైనా ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఎవరు అయితే మనకు ప్రేమ ఉంటాడు, వాళ్ళు ప్రతి విషయాలు గుర్తుపెట్టుకుంటారు. అట్లనే ఉద్దవుడు పేర్లన్నీ మనం ఒక విధంగా చెప్పాలంటే పదవ స్కంధం మొత్తం కూడా చాలా సమయంలో నీటిని వరుసగా భగవంతుడు వసుదేవుడు దేవునికి జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని మధురా నుండి బృందావనం తీసుకొచ్చాడు. రూపంలో వీళ్ళ యొక్క తపస్సుని వీళ్ళ యొక్క బలాలలో గొప్ప బాలలు మరియు అనేక మంది రాక్షసులు పంపించాడు ఆయన సంబంధించడానికి, కానీ వాళ్ళందరినీ కూడా బొమ్మల్ని ఎరగొట్టినట్టుగా అందరినీ పిలిచేసి చెప్పేశాడు. కాళీ మార్తలు చేశాడు, కాళీయుడిని సాక్షాత్ స్వయంగా వాడిని తల మీద ఎక్కి నాట్యం చేసి తన ఉన్న విషయాన్ని మొత్తం కక్కించాడు. వాళ్ళ కాళీయుడు భయపడుతున్నాడు. చేస్తాడు ఎట్లా కృష్ణుని రప్పించాలి మధురకి వచ్చి మన హత మార్చాలి అని పంపిస్తాం. చేపలు సత్య బాగుంది. ప్రేమని ప్రేమను గుర్తించి ఈయన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నరక ఆశ్చర్య సంచలనం కార్యాలయం ఒక్కొక్క భవనంలో రాణి ఒక్క భవనం ఉండడం, ఒక్క రాణితో మళ్ళీ 10 మంది సంతానం పొందడం, కొన్ని పద అంతుచికరణ వంటి లీలలు మనం ఒకటే అనుకోవాలి ఇక్కడ. ఏంటంటే కృష్ణుడి వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది. సో దేవాది దేవుడు అంటే మన లెక్కను దాటి, మన ఆలోచనను దాటి, మన ఊహకు దాటి జీవన చేయగలుగుతాడు. అందుకే ఆయన్ని సుప్రీం అని అంటారు, దేవాది దేవుడు. పాయింట్ కనుక అన్ని కార్యాలను మాధుర్యంగా కనిపిస్తుంది, దాని వల్ల కానీ సరిగ్గా తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా కేవలం కలుపుతారని అనిపిస్తుంది. ఈ కార్యాలయం తన సొంత భక్తులతో కార్యవరణ రాసు మార్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది కథ. అసలు ఈ కాలయవనుడు ఏం చేశాడంటే కొన్ని 100 సంవత్సరాలు దేవతలతో పాటు సంవత్సరాలు ఎంతో అయిపోయిన తర్వాత రాక్షసులు దేవతలు ఏం చేస్తాడు అంటే, నేను ఈ రోజున మీకోసం నేను చేశాను, నాకు నిద్రే లేదు, నాకు ఇంకా రాబోయే కాలంలో నేను ఫుల్గా నిద్రపోవాలి నేను అని చెప్పి వాళ్ళని వరమడుతుంది. ఒకవేళ నా నిద్రంగా అభ్యర్థిస్తూ చేస్తే నేను చూడంగానే వాళ్ళు అక్కడనే వాళ్ళు బాడీ మెసేజ్ దాని దేవతలు పదాస్తు అని చెప్పేసి దీవిస్తాడు. సో ఇంక ముచ్చుకున్న పోయి ఒక గుహలో ఆయన తన నిద్రని నిద్రపోతూ ఉంటాడు. సో ఒకసారి ఏం జరిగిందంటే మధురాన్ని మధుర మీద దండెత్తుతాడు అనమాట. జరాసంధుడు ఒకసారి 17 సార్లు దండెత్తుతాడు. వచ్చి రావడం కృష్ణ దగ్గర అంత మొత్తం సైన్యం మొత్తం చెడిపోవడం, కానీ జరాసంధుడు మాత్రం వదులుతాడు. నిరాశను మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పెద్ద సైన్యాన్ని మళ్ళీ సమకూర్చుకుంటాడు, మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తాడు అనమాట. దానికి కృష్ణుడు ఏం చేశాడంటే నిరాశను మాత్రం వదిలేసి మిగతా అందరూ చంపేస్తాడు. మళ్ళీ వెళ్తాడు, ఇట్లాగా 17 సార్లు వెళ్తాడు. పోవడం, సైన్యం తీసుకురావడం, సైన్యం మొత్తం చంపేయడం, మళ్ళీ నిరాశను. మనకు డౌట్ వస్తుంది, కృష్ణుడు నిరాశను చంపలేదు, నిరాశను చంపేస్తే తను పని అయిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ ఎంతమంది రావడం, మనం ఒకసారి ఎంతో పాల్గొనడం ఎందుకు రిస్క్ అంటారు, మన జరాసం చంపించు కదా. ఆచార్యం ఏమంటుంది ఇక్కడ కృష్ణ శిక్షణ శిక్ష రక్షణ కాబట్టి రాక్షసుని చంపాలి. రాక్షసుని చంపాలంటే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతంలో రకరకాలటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు. వెళ్ళన్ని కూడా చంపడానికి సరిపోతుంది. సో ఇప్పుడు కృష్ణుడు ఏం కలిగిందంటే జరాసంధుడు గారు వదిలేస్తే ఆ రాక్షసుడు అందరినీ పోగేస్తాడు. ఈయన కృష్ణుడు గారు ఉండేదానికి ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. వచ్చినప్పుడు అందరు జరాసంధుడు మాత్రం జనసేన పోవడం మరి అందరం రావడం మళ్ళీ ఇట్లా 17 సార్లు తీసుకొచ్చిన సైన్యాలను మొత్తాన్ని మొట్ట పెట్టేస్తాడు కృష్ణుడు. కానీ ఈసారి 8th టైం ప్లాన్ చేస్తాడు ఎవరంటే, నేను ఇదంతా తీసుకొని వస్తాను సరిపోవట్లేదు, నేను ఇంకొక సైన్యాన్ని కూడా తీసుకొని వస్తాను, ఎవరిని ఖాళీ అవ్వండి. తను కూడా ఒకవైపు నుంచి అతను వస్తే, ఇంకోవైపు నుంచి నేను వస్తే, సో మా ఇద్దరు ధాటికి కృష్ణుడు కట్టుకోలేడు. ఖచ్చితంగా ఈసారి మనం చెప్పే వచ్చాం అనే ప్లాన్ తో వస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు రావడం చూస్తాడు కృష్ణుడు, సో ప్లాన్ వేస్తాడు, ఇద్దరు వచ్చారు ఇంకోవైపు నుంచి వస్తున్నారు, దీంతో ఏమవుతుంటే మధురావాసు మధురావాసుని కాపాడుతూ నిరాశనుడు ఇంత పెద్ద సైన్యంతో వస్తేనే అంతా అక్కడ కలకలలో అయిపో కళ్యాణ్ కూడా వస్తే మధురావాసు ద్వారకాన్ని సృష్టిస్తున్నారు అన్నమాట సమతను స్వకర్మని ఆదేశించి. మీ సముద్రంలో సముద్రంలో సముద్రపు గోడలతో సముద్రం నీటి గోడలతో సముద్రాన్ని పెట్టడం కోసం అక్కడ పెద్ద భవనాన్ని పెద్ద సిటీనే తయారు చేయడం తయారు చేసేస్తాడు. రాత్రి రాత్రే మధురవాసుకి నిద్రపోతుంది చేయాలని చెప్పి ఎగ్గిస్తున్నారు అన్నమాట ఆ వ్యక్తిని. సంక్షుడుగా వేసి ఎవరమ్మ నన్ను తన్నారు అని చెప్తే ఆల్రెడీ అది ఉంది కదా, ఎవరైతే కృష్ణ చేస్తారో కృష్ణ చేస్తే దాన్ని భస్మం అయిపోతుంది. సో లేచి పుచ్చుకొని చెట్టు చూడగానే కాళ్యామణి కాళ్యామణి ఇక్కడికక్కడే ఆయన వాటికోసేపు. సో తన శుద్ధ భక్తులతో కృష్ణుడు తన శుద్ధ భక్తులతో కాళయవనుడి జరాసుని హతమారుస్తాడు. భక్తుడు ఎవరు పుచ్చుకున్నాడేమో కాళయవనుడు జరాసుడు చెప్పేసి అట్లా జరాసుల దగ్గర నుంచి పారిపోగలదు. సో పారిపోవడం, పారిపోవడానికి ఈ సన్నివేశాన్ని చూసానికి రణచోర అనే పేరు పెట్టాను. రణచోర అంటే రెండో నుంచి పారి రణచోర మందిరం ఉంది అనమాట గుజరాత్. రణచోర అనే మందిరం అనే పేరులో మందిరం మనం ద్వారకాకి వెళ్ళినప్పుడు ద్వారకా పక్కనే 40 కిలోమీటర్స్ లో రణచోర మందిరం పారిపోవడం కూడా విశేషమైనటువంటి కాబట్టి వీళ్ళని కూడా నాతో పాటు లేదా నాకంటే ముందే వీళ్ళని తీసుకుని పోవాలి అని చెప్పి వాళ్ళ మధ్య గొడవ పెట్టడానికి సో భగవాని భక్తి ద్వారానే భక్తుడు సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు. ఎన్ని అర్థం కావాలి అని అంటే భగవంతుడు అర్థం చేసుకోవాలంటే ఈ ప్లాన్ ప్రణాళికలు అన్ని మనం అర్థం చేసుకోవాలంటే అది భక్తి ద్వారానే భక్తులు అర్థం చేసుకోవాలి. ఎన్ని లీలలు ఎందుకు చేస్తున్నాడు, ఏం చూపించాలనుకుంటాడు కృష్ణుడు, ఏం నేర్పించాలనుకుంటాడు కృష్ణుడు, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి, అర్థమవుతాయి కూడా భక్తి మార్గంలో దాన కర్మ యోగ స్నానాలు చేసి బ్రాహ్మణులకి స్నానాలు చేసి వాళ్ళకి బంగారం భూమిని దానం చేస్తారు. దానం చేసిన తర్వాత ఏదో ఎదువులు మందు పానీయాలు స్వీకరించడం వలన వాళ్ళ వాళ్ళే పై మంచి మర్చిపోయి వారిని వారే నాశనం చేసుకుంటారు. వాళ్ళు ఎందుకంటే ఎవరు వాళ్ళని చెప్పలేరు, వాళ్ళకే వాళ్ళే వాళ్ళ వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు వాళ్ళనే ఇబ్బంది పెట్టుకోవాలి, వాళ్ళు వాళ్ళే కొట్టుకోవాలి, వాళ్ళని చంపుకోవాలి, వాళ్ళని ఏ విధంగానూ వాళ్ళని తిరిగి ఎలాంటిదంటే వెదురు చెట్లు రెండు రాపిడి వల్ల కృష్ణుడు తన ముందే వెళ్ళిపోతున్నాడు అని ఉద్ధుడు చెప్పుకుంటాడు ఆల్రెడీ. కానీ ఉద్ధుడు బాధపడతాడు ఉద్దేశం ఎలా వెళ్తావు, కాబట్టి నేను కూడా నీతో పాటు రావాలి. మరి కృష్ణుడు ఏం చేసినట్టు లేదు, నేను ముందు వెళ్ళిపోతున్నాను కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా భక్తులు ఎవరైతే బద్రికాశ్రమం వేచి చూస్తున్నాను, కృష్ణశాతం నేను వాళ్ళకి సమయం ఇవ్వలేకపోయాను, వాళ్ళు నేను మిగతా వాళ్ళని దాచుకున్నాను, వారికి అందరికి నేను సమయం ఇవ్వగలిగాను, కురుక్షేత్రంలో వస్తున్నాము ఇవ్వగలిగాను. కానీ బద్రికాశ్రమంలో ఉన్న వాళ్ళని మాత్రం నేను ఇవ్వలేకపోయాను, కాబట్టి నేను నీకు ఆ సేవ నేను నీకు అప్పచెప్తున్నాను, వెళ్ళి బద్రికాశ్రమం చేసే వాళ్ళకి అందించు, సందేశాన్ని వాళ్ళకి అందించు అని చెప్పి వాడిని చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఉద్ధవుడు వెంటనే వెళ్ళడు బద్రికాశ్రమం, కృష్ణుడిని ఫాలో అవుతాడు. కృష్ణుడు చెప్పాడు కానీ కృష్ణుడు ఏం చేయబోతుంది, ఎక్కడికి వెళ్తున్నాడు, అట్లా నన్ను బద్రికాశ్రమం వెళ్ళమని ముందే ఆదేశించినప్పటికీ నేను మాత్రమే ఆయన వెంటనే అనుసరించాను, పెట్టే వచ్చాడు. విధంగా చూస్తే కనుక విధంగా ఏ విధంగా కృష్ణుడు ఈ నీళ్ళన్నీ కావించడం కాని అతని కరుణ కాని ఏ విధంగా భూతలకి రాక్షసులకి అలాగే దుష్యంతునటువంటి అనేక యోధులకి ఏ విధంగా తాను మోక్షం అందించాడు, వాళ్ళందరూ కూడా ఈయన శత్రు భావం చూసినప్పటికీ కూడా వాళ్ళందరికీ నీళ్ళన్నీ చూస్తే విక్రాంతి కలిగించే సంచలన ఆత్మ నీళ్ళు మనకు అతీతమైన సందేహం